जानामन्तस्थिरभिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिजयी दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलहौ निमग्नानां दंष्ट्रा मुरलिगुहरागस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वं भवान्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतक्यं त्रैपुरं महत नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय
विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्याम् नमः पार्वतीपते हर हर महादेव अंदर चपंडी नमः शिवाय नमः शिवाय परम पवित्र मेरे कार्तिक मासंलो लिंग पुराण प्रवचनलो ద్వితీయ దివసంలో గడుగుపెట్టాం. అప్పుడే రెండవ రోజు కార్యక్రమంలో గడుగుపెట్టాం. మహావేగంగా వెళ్ళిపోతున్న కాలం ఎవరు అతిక్రమించలేనటువంటిది. కాలోహి దురతిక్రమ. ఈ పవిత్ర కాలం అందున కార్తీక మాసం ఇలా మంచి కార్యక్రమాలతోటి దివ్య కార్యక్రమాలతో గడపాలి. నిన్ననే ఉపమన్యుడనేటటువంటి వాడు బాలుడిగా ఉండి శివభక్తి వహించి మహాతపస్సు చేసి శివానుగ్రహం పొందిన కథ చెప్పుకున్నాం. పరమేశ్వర అనుగ్రహం పొందడానికి వయస్సుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, స్త్రీ పురుష నపుంసకాది భేదాలు లేవు. భక్తి కలిగితే ఎవడైనా పరమాత్మని పొందగలుగుతాడు. మార్కండేయుడి వయస్సు ఎంత? ఉపమన్యుడి వయస్సు ఎంత? వీరంతా తపస్సు చేసినట్టు బాలురు. అలాగే భగవంతుడైన వాసుదేవుణ్ణి పొందిన ధ్రువుడి వయస్సు ఎంత? మహాభక్తులు ఎవ్వరు చూడండి. చివరికి ప్రహ్లాద కుమారుడు 5 సంవత్సరాల వయస్సులో తండ్రిని ధిక్కరించి నరసింహస్వామిని స్తంభంలో నుంచి బయటికి రప్పించిన మహాత్ముడయ్యాడు. ఇవాళ కలియుగం, పిల్లల్లోంచే భక్తి తయారవ్వాలి. పిల్లలు బాగుపడాలంటే ముందు తల్లిదండ్రులు బాగుండాలి. తల్లిదండ్రులు హిరణ్యకశిపుడు లేకపోతే ఇంకో రకంగానూ హిరణ్యాక్షుడులా ఉంటే, కనీసం తల్లైనా లీలావతిలో ఉంటే పిల్లలు బాగుపడతారు. మనమేమో పొద్దుటి లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర అయ్యేదాకా వాట్సాప్లు చూసుకుంటూ, ఇంట్లో మొగుడు పిల్లలు కొట్టుకుంటూ, తినకూడనివి తింటూ, తాగకూడనివి తాగుతూ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మన పిల్లలు బాగుపడాలని కోరుకోవడం అన్యాయమే కదా. ఎక్కడో మహానుభావులు పక్కన పెట్టండి, ఇంట్లో తల్లిదండ్రులు పాపిష్టి వాళ్ళైనా పిల్లలు పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వారిని పక్కన పెడితే పిల్లలు బాగుపడాలంటే ముందు తల్లిదండ్రుల దగ్గర సంస్కారం ఉండాలి. తల్లిదండ్రులు పాపాత్ములైతే పిల్లలు కూడా పాపాత్ములు ఇవ్వడం మొదలు పెడతారు. రోజు తండ్రి దొంగతనం చేస్తే పిల్లడు కూడా దొంగతనం చేయడం మొదలు పెడతాడు. తండ్రి సిగరెట్ కాలుస్తుంటే మనం కూడా కాల్చాలనే కోరిక పిల్లలకు కలుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా తల్లి ప్రభావం మరింత ఎక్కువ పడుతుంది పిల్లల మీద. మా అమ్మ రోజు మడిగట్టుకొని భాగవత పద్యాలు చదువుతూ భక్తితో ఉండడం వల్ల మా అందరికీ చిన్నప్పటి నుంచి భాగవతం మీద పద్యాల మీద వ్యామోహం కలిగింది. అదే మా అమ్మ కనుక సీరియల్స్ చూసుంటే నేను సీరియల్స్ చూసుకునేవాడిని హాయిగాను. అలా సీరియల్గా జన్మలెత్తి ఏ నరకం పాలు అయ్యేవాడు. కాబట్టి అన్నిటికంటే ముందు ఏంటనమాట, మన తల్లిదండ్రుల ప్రభావం మన మీద ఉంటుంది. మీ అందరికీ 100 సార్లు చెప్పవలసిన అవసరం లేదు. చాలా కాలం క్రితం మా చిన్నప్పుడు జరిగింది. మాకు బాగా ఈ కథ చెప్పేవారు, మా నాన్నగారు ఎక్కువగా చెప్పేవారు. ఓ బందిపోడు దొంగ ఉండేవాడు. ఈ దొంగ పరమ పాపాత్ముడు. పూర్వం ఈ బందిపోడు దొంగ ఏం చేసేవాడు, అడవి మార్గంలో మకాం పెట్టాడు. అరణ్యంలో నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళ మీద పడి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం నగలు దోచుకునేవాడు. కొంతలో కొంత నయం ఆడవాళ్ళ జోలికి వెళ్ళేవాడు కాదు, కానీ మగవాళ్ళని మాత్రం ఏం చేసేవాడు అనమాట, ఇలా పంచి కండువ వేసుకున్న వాళ్ళైతే పంచి కండువ ఇప్పించి గోచి గొడ్డోటి ఇచ్చేవాట. అంటే ముందు గోచి గడ్డాక పంచి ఇప్పించేవాళ్ళు అండి, లేకపోతే పేచి వస్తుంది కనుక. మగవాళ్ళకు గోచి గొడ్డు ఇచ్చి పంపేవాట, ఆడవాళ్ళని మాత్రం నగలు ఒలుచుకుని బట్టలతోటే పంపేసేవాడు. అటువైపు వెళ్ళేవాళ్ళు హడిలిపోయేవారు. ఈ దుర్మార్గుడికి దొరికామంటే ఉన్న ప్యాంటు షర్టు పంచి కండువ పట్టుకుపోయి ఉత్తి గోచి ఇస్తున్నాడు, ఇక ఇటు ప్రయాణం చేయకూడదు అనుకునేవారట. ఇలా వాడు 40 సంవత్సరాలు దోపిడీ సాగించాడు. ఆ మార్గం గుండా ప్రయాణించే వాళ్ళందరూ కూడా వాడి బారిన పడిన వాళ్ళే. వాడు మహావీరుడు, వాడి దగ్గర బందిపోట్ల సైన్యం ఉండేది, రాజుని కూడా రక్ష చేసేవాడు కదట వాడు. ఆ రోజుల్లో మహారాజులు కూడా హడిలిపోయేవారట వాళ్ళు. ఈ దొంగాడు చివరికి ముసలాడయ్యాడు. ఎంత గొప్పవాడైనా చివరికి సావక తప్పదు కదా, ఎటువంటి వాడికైనా చిట్ట చివరికి చెయ్యవలసిన ధర్మం కాలధర్మం. ఏనాడు ధర్మం చెయ్యని పాపాత్ముడు కూడా ఒక్క ధర్మం చేస్తాడు, ఏమిటా ధర్మం, కాలధర్మం. ఈ కాలధర్మాన్ని ఎవడో తప్పించుకోలేడు. నన్ను ఒకప్పుడు అడిగారు అవధానంలో, పిసిని కొట్టాడు ఎప్పుడన్నా ధర్మం చేస్తాడా అని అడిగితే చేస్తాడండి, పిసిని కొట్టాడు కాలధర్మం చేస్తాడు, ఇంకే ధర్మం చేయడన్నాను. అలాగా ఈ పరమ దుర్మార్గుడు చచ్చిపోయాడు. చచ్చే ముందు మంచం మీద పడి తీసుకు చచ్చాడు చేసిన పాపాలకి. ఈ చచ్చే ముందు కొడుకుని దగ్గరికి పిలిచి, కుమారా కుమారా, నేను బతికున్నంతకాలం మహాపాపాలు చేశాను, అందుకని అందరూ నన్ను తిడుతూనే ఉన్నారు. నాకు అపకీర్తి తప్ప మంచి కీర్తి లేదు, నువ్వు నాకు ఉపకారం చెయ్యి అని చేతిలో చెయ్యి ఎంచుకుని ఒట్టేయించుకుని, ఏమిటి నాన్న ఉపకారం అంటే, ఒట్టేయించుకున్నాక చెప్పాడు, మీ నాన్నకి ఉన్న చెడ్డ పేరు తొలగించి మంచి పేరు తెచ్చిపెట్టరా అన్నట్ట. మీ నాన్నకి దొంగ దొంగ అని ఒక చెడ్డ పేరు ఉంది, ఈ చెడ్డ పేరు తొలగించి నాకు మంచి పేరు తెచ్చిపెట్టు, బతికున్నంతకాలం దొంగతనాలు చేసి మహాపాపాలు చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాను, ఈ చెడ్డ పేరు నాకు పోవాలి, నువ్వేం చేస్తావో తెలియదు అనగానే అలాగేనా అన్నట్ట అని మాటిచ్చి తండ్రి చచ్చిపోయాక ఈ తండ్రి పేరు చెప్పి అందరికీ దానాలు అన్నదానాలు చేయడం మొదలెట్టాడు. వచ్చిన వాళ్ళకి చీరలు ఇచ్చాడు ఆడవాళ్ళకి. పూర్వకాలంలో చీరలను ఉండేవి, అవి కట్టుకునేవారు. చీర అని ఒక గొప్ప పదార్థం ఉండేదండో, అలా చీరలు కట్టుకునేవాడికి చీరలు, పంచి కట్టేవాడికి పంచే, ఇలా అన్నీ ఇచ్చేవారు. ఇవన్నీ పుచ్చుకునేవాడు బయటికి వెళ్ళి, వీళ్ళ నాన్న క్రూరుడు దొంగ, పాపిష్టి పనులు చేసిన పాపపు సొమ్ము ఇది, వాడు ఎన్నో పాపిష్టి పనులు చేసి సంపాదించిన పాపిష్టి సొమ్ముని కొడుకు దానం చేస్తున్నాడు. ఛీ, దుర్మార్గుడు పురుగులు పడి తెచ్చాడు. ఆడబ్బేగా బాగా లాక్కోండి అందరూ కూడా, మన సొమ్మే మనకి ఇస్తున్నాడు, మన దగ్గర దొంగతనం చేసిన సొమ్ముతో మనకి చీరలు పంచులు ఇస్తున్నాడు అని బయటికి వెళ్ళి ఇంకా తిట్టడం మొదలెట్టారు. ఇది వీడు అన్నాడు, మా నాన్నకి ఏదో మంచి పేరు వస్తుందేమో అని నేను దానం చేస్తూ ఉంటే మా నాన్న పాపిస్తాడు దుర్మార్గుడు అని వీళ్ళు ఇంకా తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, మా నాన్నకి ఎలా తెచ్చిపెట్టాలా మంచి పేరని ఈసారి ఒక ఏడాది పాటు అన్నదానం అని పెట్టాడు. కోట్లు కోట్లు సంపాదించాడుగా వాడు నాన్న దొంగతనంతో, అందుకని ఈ దొంగ సొమ్ము అంతా ఖర్చు పెట్టి కొంచెం ఖర్చు పెట్టి అన్నదానం చేయడం మొదలెట్టాడు. వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా అన్నం పెట్టాడు. అన్నం తిన్న వాళ్ళల్లో పక్కెళ్ళడం దుర్మార్గుడు. ఎన్ని కొంపలు కూల్చాడో ఆ కొంపలు కూల్చి సంపాదించిన డబ్బుని ఇప్పుడు కొడుకు అన్నదానం చేసి ఏదో పెద్ద పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. వీడు ఎన్ని అన్నదానాలు చేసినా ఎన్ని పుణ్యాలు చేసినా వీళ్ళ నాన్న చేసిన పాప పనులు పోతాయా, వీళ్ళ నాన్న పాపిష్టి పీరుగా, వీడు పాపిష్టి పీరుగా అని ఇంకా తిట్టేవారట. పాపాత్ముల సొమ్ము దానం చేస్తే ఎవడు పొగట్టండి, అవి కూల్చాడు ఇవి కూల్చాడు దొంగ సొమ్మేగా అంటారు కానీ మంచి ఎవరు అనరు. వీడు ఒక ఏడాది పాటు తండ్రి పేరు మీద దానాలు చేసి వాళ్ళ నాన్నకి పేరు తేలేసరి కదా ఇంకా చెడ్డ పేరు తెచ్చాట. వాళ్ళ నాన్నను ఎవరు మర్చిపోట్లా, పరమనీచుడు త్రాష్టుడు, ఇది పాపిష్టి సొమ్ము ఇది మన సొమ్ము అనేవారట. మనుషుల లక్షణం ఒకటి ఉందండి, పాపిష్టి పనులు చేసినప్పుడు ఎలా ఉన్నా మంచి పనులు చేసినప్పుడన్నా పొగటరు కనీసం. వాడి తిండి తిండి తిని వాడిని తిట్టడం మొదలెట్టారు. మా నాన్నకి మంచి పేరు తెచ్చిపెట్టాలి అని అనుకున్నాను, చచ్చేటప్పుడు మా నాన్నకి మాట ఇచ్చాను, కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను, ఇంకా మా నాన్నకి అపకీర్తి వస్తోంది, వచ్చిన వాళ్ళు తిడుతున్నారు తప్ప మా నాన్నని ఎవడో పొగిడేవాడు లేకుండా పోయాడు, ఇప్పుడు మా నాన్నకి మంచి పేరు ఎలా తేవాలా అనుకున్నాడు. ఫైన్ మార్నింగ్ వాడికి మంచి ఆలోచన వచ్చింది. వెంటనే వీడు కూడా ఈ పాత బందిపోడు దొంగల సైన్యాన్ని వెంట పెట్టుకుని ఆ అడవి మార్గంలో వాళ్ళ నాన్న దోపిడీకి వెళ్ళిన చోట నిలబడ్డాడు. వీళ్ళ నాన్నకంటే కఠోరంగా దొంగతనాలు మొదలెట్టాడు. ఈసారి వీడు ఏం చేశాడట, అటుగా వచ్చేవాడిని దోచుకుని మగవాళ్ళకి వీళ్ళ నాన్న గోచిగొడ్డు ఇచ్చి పంపేవాడు బట్టలు తీసేసుకుని, ఇప్పుడు వీడు గోచిగొడ ఇవ్వకుండా దిగంబరంగా కొండరా అంట మొదలెట్టాడు. ఆడవాళ్ళకి ఓ బెత్తుడు గొడ్లు ఇచ్చి పంపేవాడు. దాంతో వీళ్ళంతా చేతులు దోడించి దండం పెట్టి, వీళ్ళ నాన్న దేవుడు, వీళ్ళ నాన్న దేవుడు రోయ్, వాడు దేవుడు దేవుడు అంటేవాడు, వాడు కనీసం గోచిగుడ్డన్న ఇచ్చాడు, ఈ దుర్మార్గుడు కఠోరుడు నీచుడు క్రూరుడు గోచిగుడ్డ కూడా ఇవ్వకుండా పోతున్నాడు. ఒరే చచ్చిపోయిన వీళ్ళ నాన్న నువ్వు ఎంత మంచివాడు రా, నీ విలువ గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను రా, నీ విలువని మేము గుర్తించలేకపోయాం అని వీళ్ళ నాన్నని దేవుడిని పొగట్టం మొదలెట్టారట. ఓహో, ఇదన్నమాట అసలు రహస్యం. మా నాన్న నన్ను బందిపోటు అవ్వమని చెప్పలేక ఇలా చేశాడు, అసలు విషయం ఇది అర్థమైంది అని వీడు ఆ రోజు నుంచి దొంగతనాలు బాగా చేశాడు. గోచిగొడ్డు ఇచ్చేవాడు కాదు, వీడు బతుకున్నంతకాలం వాళ్ళ నాన్నకి మంచి పేరే వచ్చింది. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు అంతే, వాళ్ళ నాన్నగారికి కూడా మంచి పేరు తెచ్చిపెడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎలా ఉన్నా వీడికంటే వాళ్ళ నాన్న ఎలా 20 రూపాయలు చేస్తారన్నమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, తల్లిదండ్రులు ఎన్ని పాప పనులు చేసినా పిల్లలు బాగుపడాలంటే అది కొంచెం కష్టం అవుతుంది, పిల్లలకు ఆ వాసన వచ్చేస్తుంది. దొంగాడు కొడుకు దొంగాడు అవ్వడానికి గల కారణం ఏంటంటే వాతావరణం. అందరూ అవ్వాలని కాదు, కానీ కొందరు మారచ్చు. కానీ సహజంగా మనం పిల్లల్ని బాగు చేయాలంటే ముందు మనం మంచి మార్గంలోకి వెళ్ళాలి. అలా మంచి మార్గంలో నడుచుకుంటున్న ఒక గొప్ప వ్యక్తి కోసం ఇంత విషయం చెప్పాను నేను. ఇవాళ మీరందరూ లింగపురాణము శ్రద్ధతో వింటున్నారా లేదా? వింటున్నారంటే ఈ లింగపురాణం చెప్పమని భక్తితో కోరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన శ్రీ సందడి సురేష్ రెడ్డి గారు. ఆయన ఇంటి పేరు సందడి. శివుడి కోసం ఎంత సందడైనా చేస్తాడు ఆయన. పాపం శివుడు అంటే ప్రాణం. శివుడి యొక్క లింగపురాణం వినాలని కంకణం కట్టుకున్నవాడు ఆయన. ఆయన హైదరాబాద్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఆ చుట్టుపక్కల వాతావరణం అంతగా బాగాలేకపోవటం వల్ల ఈ అనారోగ్యాలు ఎక్కడొస్తాయో అనే ఉద్దేశంతో దాన్ని గురువుగారు పీఠంలో చేసి మా అందరికీ లైవ్ ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అని కోరారు. కాబట్టి శ్రీ సందడి సురేష్ రెడ్డి గారికి మనందరం అనేక విధాలుగా మంగళాశాసనాలు చేద్దాం. వారు ఆయువుతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుందాం. ఆయన తల్లిదండ్రులు సంస్కారవంతులు, ఆయన సంస్కారవంతుడు, పిల్లలు కూడానండి. ఆయన మొన్న చిన్నపిల్లాన్ని తీసుకొచ్చారు, ఆ పిల్లాడు చూస్తే చాలు బొమ్మలు వేసేస్తున్నాడు. ఆయనకి గణేష్ అన్నామలయ్య గారు సాయం చేస్తున్నారు. ఈ ఇద్దరికీ కూడా ఈశ్వర కటాక్షం కలుగ్గా కాను కోరుకుందాం. మంచి చేసినప్పుడు ఆ మంచి వ్యక్తుల్ని ప్రశంసించకపోవడం పాపమవుతుంది. ఇవాళ మీరు లైవ్ చూస్తున్నారంటే కూడా ఆయన వల్లే చూడగలుగుతున్నారు. మరొక్కసారి శ్రీ సందడి సురేష్ రెడ్డి గారికి, శ్రీ గణేష్ అన్నామలయ్య గారికి శుభమును కోరుకుంటూ గట్టిగా తప్పట్లు కొట్టండి. ఈ కార్తీక మాసంలో నిన్నటి నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. భగవంతుడి కథలు విన్న రోజు మాత్రమే మనం బ్రతికినట్టు లెక్కట. ఒకప్పుడు ఉపమన్యుడు శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉండగా నారదుడు అక్కడికి వచ్చి, ఈ ఉపమన్యుడు ఆయువు ఎంత అని అడిగట. అప్పుడు ఉపమన్యుడు, నేనెంతండి, నా ఆయువు ఇప్పటివరకు, అంటే ఆనాటికి నారదుడు అడిగినట్టుకి నా ఆయువు 1000 ఏళ్ళు అండి అన్నట. అదేమిటయ్యా, నీకు ఇప్పటికే 2000 సంవత్సరాలు దాటింది కదా అంటే, ఈ 2000 సంవత్సరాల్లో నాకు ఆయువు మాత్రం 1000 ఏళ్ళే, ఎందుకని 1000 ఏళ్ళు మాత్రమే శివుణ్ణి తలుచుకున్నాను, మిగతా 1000 ఏళ్ళు నిద్రట్లోను కాలకృత్యాలు తీర్చుకోవడంలోను తిండిలోను గడిచిపోయాయి. తిండి తింటున్న కాలము, నిద్రపోతున్న కాలము, బట్టలు మార్చుకుంటున్న కాలము, స్నానం చేసుకుంటున్న కాలం, ఆ కాలం కాలం కింద లెక్క కాదు, బతికినా చచ్చినట్టే లెక్క. రాత్రిపూట 6 గంటలు హాయిగా నిద్రపోతుంటే అది మనం బతికినట్టు ఎలాగా, గాఢంగా నిద్రపోతున్నాం. అందులో ఒక్కసారైనా శివుని తలుచుకున్నామా, ఒక్కసారైనా భగవత్ కథలు వింటున్నామా, వినలేదే. అలాంటప్పుడు ఆ కాలం మన జీవితంలో వ్యర్థంగా గడిచిపోయింది కనుక అది జీవితం కింద లెక్క కాదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఈ ఆదివారం ఎంతకాలం మీరు బతికినట్టు లెక్క, అంటే 2 గంటలు పురాణం వింటున్నారు కదా, ఈ 2 గంటలే ఈ ఆదివారం నాడు మీ జీవితం లెక్క. కాసేపు అభిషేకం చేశారు మీరు 1 గంట 2 గంటలు, ఆ అభిషేక కాలం మీకు ఆయువు కింద లెక్క. సాయంత్రం దీపం వెలిగించారు 1 గంట 2 గంటలు, అలా ఈ ఆదివారం నాడు 6 గంటలు పరమేశ్వరుడికి కేటాయించి ఆయన సేవలో గడిపితే ఆదివారం 24 గంటల్లో మీరు బతికింది 6 గంటల లెక్క, మిగతా 18 గంటలు వేస్ట్, అది బతికినట్టు కాదు, చచ్చిపోయిన కాలంతో సమానంట. ఇంత గొప్ప జ్ఞానంతో మన వాళ్ళు గడిపేవారు. ఇంకా చావడం కాదు, బ్రతికుండి కూడా నరకంలో ఉన్నట్టు ఎలా అవుతుంది మనం? మనం బ్రతికుండి కూడా నరకంలో ఉంటున్నాం తెలుసు ఒక్కొక్కప్పుడు. ఏమిటది ఉదాహరణకి, ఏ జయకుమార్ గారు ఎదురుగుండా కూర్చుని భాగవతం సప్తాహం చేయించుకుంటున్నారు. అటువంటి వాడిని నేను బయటికి వెళ్ళి ఆ జయ కుమార్ గారు దుర్మార్గుడు అండి పాపిష్టి సొమ్ముతోటి భాగవతం చేయించుకుంటున్నాడని అన్నానంటే నేను బతికుండి కూడా కుంభీపాకం అనే నరకంలో పడిన వాడితో సమానం అవుతాను. అంటే మంచి పనులు చేస్తున్న వాడిని బయటికి వెళ్ళి విమర్శిస్తే అటువంటి వాడు అవుతాడనమాట, భయంకర కుంభీపాక నరకంలో శిక్ష అనుభవించినోడు అవుతాడు. అంటే బతికొండగాను వాడు నరకంలో ఉన్నాడు, చచ్చాక ఎలాగో ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు కనుక కఠోర నరకం పాలవుతాడు. కాబట్టి మీలో ఎవరికైనా నరకానికి పోవాలనుంటో నన్ను అలాంటి పుణ్యాత్మలనో లేక ఏ పూజ చేసేవాళ్ళనో మంచి పనులు చేసేవాళ్ళనో తిట్టుకోండి, ఏం పర్వాలా, దానివల్ల మాకు ఎంత లాభమో తెలిసా మా పాపాలు ఏమన్నా మిగిలింటే కూడా మీరు పట్టుకుపోతారు. పుణ్యం చేసేవాడిని తిట్టడం ఎంత లాభం అంటే చేసిన పాపాలు కాస్త కోస్తో మిగులుతాయి కదా. మా దగ్గర కూడా ఎంత కాదనుకున్నా మానవ జన్మెత్తాక పాపం చేయకుండా పూర్తిగా పుణ్యం చేసామని ఎవడం అనలేడు. అలా అంటే అది అబద్ధం. మానవ జన్మెత్తాక భీష్ముడికి కూడా పాపం మిగిలింది కాబట్టే బాణాల మీద పడుకోవలసి వచ్చింది. ఆయన కూడా సాక్షాత్ పరమాత్ముడే ఈ మాట చెప్పాడు, మానవ జన్మెత్తాక తెలుసో తెలియకో పాపం చేయక తప్పదు. ఈ పాపాలు మిగిలిపోయిన వాటిని మాకు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ మేము పాప ప్రాయశ్చిత్తం చేసుకోక్కర్లేకుండా మీలో కొందరు మమ్మల్ని రక్షిస్తూ ఉంటారు. ఎందుకని, శుభ్రంగా మేము అన్నదానం చేశాక తిని బయటికి వెళ్ళాక వాడేం చేశాడు, వాడు మొహం పిండి పెట్టాడు, తిండి ఏం పెట్టలేదు అంటాడు. లేదా ఆయన ఇలాంటి వాట వీడు చూసి వచ్చాడు నా గదిలోకి వచ్చి, వాడు ఇలా చేసేట వీడు ఇలా చేసేట అని పిచ్చాడు బయటికి వెళ్ళి వాగుతారు కదా. ఈ వాగడం వల్ల ఎంత లాభం అంటే వాళ్ళకి, ఏమిటి నా పాపాలన్నీ వాడు పట్టుకుపోతారనమాట. నాకు ఇంక వేరే ప్రాయశ్చిత్తం చేసుకోకర్లా, ఇక్కడ నేనంటే నా గురించి చెప్పుకుంటే లాభం, బయట వాడి గురించి చెప్పడం అనవసరం కనుక. ఇలా మీరు తెలుసో తెలియక ఎంతమంది గురించి ఎన్ని మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. పొద్దుటే అలా కూర్చుని ఇదిగో ఎల్లం అలా చేసిందిట, జయం అలా చేసిందిట, అదేదో బొజ్జం అలా చేసిందిట, లేకపోతే వాణి గారు అలా చేశారట, ఈ దుర్మార్గులు ఏం చూసి వచ్చారు చెప్పండి వీళ్ళకి, వీళ్ళకి ఏం తెలుసు వాళ్ళ గురించి, అసలు వాడు నా గురించే నాకు తెలియట్లేదు. మీరు ఇంట్లో రహస్యంగా చేసినవి ఏం తెలుస్తాయి, మీ ఇంట్లో అన్నమే తిన్నారో సున్నమే తిన్నారో, మీరు ఉపవాసం ఉన్నారని అబద్ధం వాడి ఇంట్లో ఇడ్లీ తిన్నారో మైసూరు బజ్జీ తిన్నారో నాకేం తెలుస్తుంది, లేక మైసూరు బజ్జీ తిన్నామని తినకుండా తీసుకెళ్ళి బారేసారేమేం తెలుసు, ఒక ఆవిడకి ఇంత పులిహార ప్రసాదం పెడితే రహస్యంగా పట్టుకెళ్ళి పక్కన ఉన్న డబ్బాలో బారేసింది, ఆవిడ ప్రసాదం తింటలేదు మనకేం తెలుస్తుంది, తెలియదు ఇవన్నీ. కాబట్టి అసలు ఇతరుల గురించి మనకి ఏమీ తెలియదు. అయినప్పటికీ తెలిసినట్టు నటించి లేనిపోని అభాండములు వేసి వారి గురించి చెప్పడం మొదలు పెడితే వారి సమస్త పాపాలు మనం లాగేసుకుంటున్నామట. ఇతరుల యొక్క చెడ్డని నాలుకతో పదే పదే తడవడం ఎటువంటిది అంటే పంది మలం నాకడం వంటిది అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. పంది ఏం చేస్తుంది, మనం వెళ్ళిన మలాన్ని నాకుతుంది, ఆ మలమే తింటుంది. అవునా, దానికి మలం ఇష్టం తప్ప ఇంకేమి ఇష్టం ఉండదు. మీరు పన్నీరు దాని ముక్కు దగ్గరకు వస్తే చిచ్చి అని కన్నీరు పెట్టుకుంటుంది. పంది ముక్కు దగ్గర పన్నీరు పోయండి, అబ్బా బాబోయ్ దానికి ఎంత బాధ కలుగుతుందో, తట్టుకోలేదన్నమాట, కన్నీరు పెట్టుకుంటుంది. దానికి బురద ఇష్టం, దానికి ఆ చెత్త ఇష్టం, మలం ఇష్టం. కాబట్టి దాని లక్షణం అది, మనం ఆ బురద వాసన చూస్తే బాబోహో బాబోహో అని బాధపడతాం. పూర్వజన్మలో పందులు ఉంటారు కొంతమంది ఆ మలాన్ని లాక్కుని తినగలుగుతారనమాట. అంటే ఇతరుల యొక్క పాపాలు తడివే వాళ్ళంతా ఈ మలం నాకిన వాళ్ళతో సమానమాట. మహాపాపం గదటండి ఇది, మహాదోషం గదటండి. ఈ సకల పాపములకు ప్రాయశ్చిత్తమే లింగ ఆవిర్భావ ఘట్టాన్ని వినడం. అందుకే ఉపమంజువు పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించి, పరమేశ్వర ఈరోజు నీవు ఒక లింగముగా కనిపించావు, నేను మట్టితోటి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని తయారు చేసి పూజించాను, నా కళ్ళ ముందు అదొక అందమైన లింగంగా మారింది, ఈ లింగము ఎలా ఆవిర్భవించింది, నీవు లింగంగా ఆవిర్భవించడం వెనక అతను ఉన్న కథ ఏమిటి అని అడిగాడు. ఈ రోజు నుంచి రోజు వినండి కథలు, చాలా అద్భుతమైన కథలు, గొప్ప గొప్ప కథలు, సకల పాపాలు తొలగించే కథలు కనుక వినండి, దానివల్ల మీరు తరిస్తారు. ఈ విన్న పుణ్యం ఎక్కడికి వెళ్ళదు, ఏదో ఒకనాడు మిమ్మల్ని రక్షించి తీరుతుంది. అందుకే ఒకటి రెండు సార్లు శ్రద్ధగా వినండి అంటున్నాను. ఈ కథ వింటే ఈ కథ మీ జీవితానికి ఒక పంట లాంటిది, మోక్షం అనే పంట ఇచ్చేటటువంటి కథ అన్నమాట. ఉపమన్యువు స్వయంగా శివుణ్ణి నీవు లింగముగా ఎలా ఆవిర్భవించావో ఆ కథ చెప్పన్నాడు. ఎంత అదృష్టవంతుడైన శివుణ్ణి చూడడమే కష్టమంటే శివుడి పాదాలు పట్టుకుని ఆయన ద్వారా కథలు వినగలుగుతున్నాడు. అప్పుడు ఈశ్వరుడు అతన్ని కూర్చోబెట్టి ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు తెలుసా, తొడ మీద కూర్చోబెట్టుకుని పురాణం చెప్పాడు. ఈ కథ విన్నప్పుడల్లా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. పరమేశ్వరుడి కుడి తొడ మీద కూర్చునే అదృష్టం గణపతికి మాత్రమే దక్కింది, మళ్ళీ ఉపమంజువుకి దక్కింది, ఆ తర్వాత మీకు దక్కచ్చు, మీరు కూడా ఇలాగే కథలు వింటే. కుడి తొడ మీద కూర్చోబెట్టుకుని ప్రేమతో తల నిమిరి ఉపమన్యువునకు లింగావిర్భావ ఘట్టం చెప్పాడు. ఒకనొకప్పటి మాట, సృష్టి ఆవిర్భావ కాలంలో సకల లోకేశ్వరుడైన పరమేశ్వరుడి నుంచి ఒక మహానుభావుడు పుట్టుకొచ్చాడు. ఆయనే నీల వర్ణంతో ఉన్నాడు. నీలవర్ణంతో ఉండడం వల్ల ఆయనకి నీల దేహి అని పేరెట్టారు. ఈ నీలవర్ణాన్ని సంస్కృతంలో కృష్ణవర్ణము అని కూడా పిలుస్తారు. అందుకే ఆయన్ని కృష్ణుడు అన్నారు. ఇటు శివపురాణం, ఇటు బ్రహ్మవైవర్త పురాణం, అన్ని పురాణాలు అలాగే చెప్పాయి. ఒక్కొక్కప్పుడు శివుడి నుంచి విష్ణువు పుడతాడు, ఒక్కొక్కప్పుడు విష్ణువు నుంచి శివుడు పుడతారు. ఆ ఇద్దరి యొక్క లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. శివుడు ఒక్కొక్కప్పుడు, విష్ణువు ఒక్కొక్కప్పుడు తమ శరీరాల నుంచి ఒకరినొకరు సృష్టించుకుని అనేక కార్యక్రమాలు నడిపి మళ్ళీ అతీతం అయిపోతూ ఉంటారు. రూపాతీతులు అవుతారు, నిర్గుణ పరబ్రహ్మలు అవుతారు. అందుకే శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని వాదించుకోవడం అంత వ్యర్థం, అజ్ఞానం మరవట్లేదు. ఆ ఇద్దరు రెండు శక్తులు కాబట్టి ఎవరు గొప్ప అంటే ఏం చెబుతాం? ఏదో పిచ్చ కదా. సూర్యుడు గొప్ప, సూర్యుడు యొక్క కిరణములు గొప్ప అంటే ఏం చెబుతాం? సూర్యుడు ఉంటే కిరణాలు ఉంటాయి, కిరణాలు ఉంటేనే సూర్యుడు ఉన్నట్టు లెక్క. లేకపోతే కిరణాలు లేకపోతే సూర్యుడికి విలువ లేదు, సూర్యుడు లేకపోతే కిరణాలు ఉండవు. సూర్యుడికి, సూర్య కిరణములకు అవినాభావ సంబంధం. అలాగే ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి, పరమేశ్వరుడికి అవినాభావ సంబంధం. రెండు రూపములతో రెండు రకాల పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు అంతే. ఒకసారి అలాగే శివుడి నుంచి నీలలోహిత వర్ణుడైన పరమాత్ముడు కృష్ణుడు జన్మించాడు. ఆయన మొత్తం సృష్టికి పోషకుడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు పుట్టాడు కృష్ణుడి యొక్క నాభి నుండి, విష్ణువు యొక్క నాభి నుండి. ఈ బ్రహ్మగారు సృష్టి చేయటం మొదలుపెట్టాడు. కొంతకాలం సృష్టి జరిగిన తర్వాత రకరకాల ప్రాణులు పుట్టాక బ్రహ్మగారికి నేను ఎంతవరకు సృష్టి చేశాను అని ఒక అనుమానం వచ్చింది. నేను రకరకాల ప్రాణుల్ని సృష్టించాను, సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులన్నింటినో సృష్టించాను. ఈ జాతులందరూ తలోకలోకాల్లో బతుకుతున్నారు. దేవతలు దేవలోకంలో, మానవులు భూలోకంలో, గంధర్వులు గంధర్వలోకంలో, వసువులు వసులోకంలో, యక్షులు యక్షలోకంలో, కిన్నరులు కిన్నరలోకంలో, కింపురుషులు కింపురుషలోకంలో, నాగులు పాతాళలోకంలో, అసురులు రసాతలంలో జీవిస్తున్నారు. మళ్ళీ ఈ ప్రాణులు కూడా నాలుగు రకాల ప్రాణులుగా సృష్టింపబడ్డాయి. ఇన్ని రకాల జీవులు కూడా నాలుగు రకాలట. ఏమిటవి అంటే అండజములు, జరాయుజములు, ఉద్భిజ్జములు, స్వేదజములు. అండజములు అంటే ఏమిటి? ముందు గుడ్డు పుట్టి గుడ్డు నుంచి పుడతాయి, వాటిని అండజములు అంటారు. కోళ్ళు ఉన్నాయి, కోడి గుడ్లు ముందు పుట్టిన తర్వాత ఆ గుడ్డు కొంతకాలం పొదగబడిన తర్వాత అందులోంచి బిడ్డ వస్తుంది. పాములు ఉన్నాయి, అవి అంతే ముందు గుడ్లు పెడతాయి. మొసళ్ళు కూడా గుడ్లే పెడతాయి. ఇలా గుడ్లు పెట్టి కొన్ని జీవులు తర్వాత అందులోంచి పిల్లల్ని బయటకు వచ్చేలా చేస్తాయి. ఇలా ముందు గ్రుడ్డుగా పుట్టి గ్రుడ్డులోంచి బిడ్డ పుడితే ఈ జీవులను అండజములు అంటారు. ఇక రెండవది స్వేదజములు, అంటే చెమట నుంచి పుడతాయి. నాలుగు రోజులు తల దువ్వుకోకపోతే, నూనె రాసుకోకపోతే, తలంటుకోకపోతే అప్పుడు తలంతా చెమట పట్టి అందులో పేలు అని పుడతాయి. ఇవి చెమట వల్ల పుడతాయి ఇటు కేవలం. అందుకే తలలో పుట్టే పేలన్నీ చెమట నుంచి పుడతాయి కనుక స్వేదజములు అన్నారు. వేసవకాలంలో మంచం మీద బాగా బనీని కూడా వేసుకోకుండా పడుకుంటే మన చెమట వల్ల మంచం బాగా తడిసి అందులో నల్లులని పుడతాయి. ఇవి చెమట వల్ల పుడతాయి. అలాగే మహానుభావులు కొంతమంది ఈ ఏడాదికి ఒకసారి స్నానం చేస్తూ ఉంటారు. పొద్దుట స్నానం అనేది తెలియదు చాలామందికి. సాయంత్రం ఇంటికి వచ్చాక స్నానం చేసేవాళ్ళు కొంతమంది, అసలు స్నానమే చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు. మహానుభావులు అరబ్ కంట్రీస్లో ఏడాదికి ఒకసారి స్నానం చేసేవారు పూర్వం, ఇప్పటికే కొంతనయ్యం. ఈ స్నానాలు ఆలస్యంగా చేయటం వల్ల ఒళ్ళంతా చెమట పుడుతుంది కదా. ఈ చెమట వల్ల ఇందులోంచి క్రిములు పుడతాయి, గెడ్డలు పుడతాయి, కురుపులు పుడతాయి. ఈ చెమట పొక్కులు, వాటిల్లో ఉండేటటువంటి జీవులన్నీ కూడా చెమట నుంచి పుట్టాయి కనుక వాటిని ఏమంటారు? స్వేదజములు అంటారు. అండజములు, రెండవవి స్వేదజములు, చెమట నుంచి పుట్టేవి. ఇంకా మూడవవి ఉద్భిజ్జములు. ఈ చెట్లన్నీ ఉద్భిజ్జములు. విత్తనం నేల మీద పడి భూమిలో చేరి నీళ్లు పడగానే ఈ నేల తడిసి ఆ విత్తనం క్రమక్రమంగా నాని అలా పగిలి అందులోంచి మొక్క బయటకు వస్తుంది. ఇలా భూమిని చీల్చుకుని విత్తనములు పైకి వస్తాయి చూసారా, వీటన్నిటినీ కూడా ఉద్భిజ్జములు అంటారు. విత్తనముల ద్వారా భూమిలో నుంచి పైకి వచ్చే మొక్కలు పాదులు ఇవన్నీ కూడా ఉద్భిజ్జములు. ఇక నాలుగవవి జరాయుజములు, అంటే మన మానవులం, ఆవులు గేదెలు మొదలైనవి. తల్లి కడుపులో గర్భకోశం ఉంటుంది. ఈ గర్భకోశంలో ప్రవేశించి మావి అని పేరు కలిగిన ఒక పొర కప్పబడగా ఈ తల్లి యొక్క కడుపులో ఉన్న గర్భకోశములో నుంచి మావితో పాటు పుట్టేటటువంటి వాళ్ళంతా జరాయుజములు. ఈ మానవులంతా అంతే, తల్లి గర్భకోశంలో ఒక మావి ఉంటుంది, అది పురుడు పోసిన వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఆవులకి వాటికి కూడా మావితో పట్టే దూడలు పుడతాయి, గేదెలకు అలాగే పుడతాయి, ఈ మేకలకు అలా పుడతాయి. ఇవన్నీ కూడా జరాయుజములు. జరాయుజములు మళ్ళీ రెండు రకాలు, రెండు కాళ్ళు కలిగిన పశువులు మనం, నాలుగు కాళ్ళు కలిగిన పశువులు కొన్ని. మనం కూడా పశువులని అంటారు చూడండి, వ్యవహారంలో మానవులు అంటున్నాం కానీ మనం కూడా పశువులే. ఇంగ్లీష్లో కూడా అదే మాట అంటారు, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నారు, అంతేగాని ఇంకోటి అలా. సంస్కృతంలో కూడా జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువులలో నరజన్మ దుర్లభం అన్నారు. కాబట్టి వ్యవహారంలో మనం మానవులు అనుకున్నా మనందరం కూడా జంతువులమే. కాకపోతే మహానుభావులు మానవులు రెండు కాళ్ళు కలిగిన జంతువులు వీళ్ళు. ఈ విధమైన ప్రాణులు అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజములు. ఈ ప్రాణులన్నీ పుట్టి పెరిగి అంతకంతకీ ప్రవర్ధమానమవుతూ ఉంటే అప్పుడు బ్రహ్మగారికి ఈ సృష్టిని ఒకసారి చూడాలనిపించింది. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, మన సొంత ఇల్లు కట్టించుకున్నాక ఇల్లు ఎలా ఉందో చూసుకోవడానికి పెడుతూ ఉంటాం కదా. కన్స్ట్రక్షన్లో ఉండగా ఒకటి రెండు సార్లు చూసుకోకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేస్తారు. ఒక ఆయన ఆయనగాడికి 14 లక్షలు పుచ్చుకొని శుభ్రంగా ఇల్లు కడతానని అందులో నీళ్లు పైన పెడితే కిందకి పడేలా కట్టించాడు. అందులో కూర్చున్నటువంటి మా సాయి గారికి అదేమిటో తెలియక ఏదో ఇల్లు అంటే ఇల్లు అనుకున్నాడు తప్ప అందులో అన్నీ నిల్లు అని తెలియదు వాడికి, అదేదో ఫుల్ అనుకున్నాడు. ఇప్పుడు నాకు గిల్లుడయింది. కాబట్టి మనం కన్స్ట్రక్షన్ టైంలో సరిగ్గా చూసుకోకపోతే ఇంకంతే సంగతి. స్లాబ్లోంచి నీళ్లు కారుతూ ఉంటాయి, గొట్టాలు ఎట్టెడతాయో తెలియదు, ఓ పక్కన ప్లాస్టరింగ్ ఉండదు, ఐదుగాడికి వాడు పట్టుకుపోతాడు డబ్బులు. కానీ ఎప్పటికప్పుడు కాస్త చూస్తూ ఉండాలి. అందువల్ల ఎప్పుడు యజమాని ఇల్లు కట్టించుకుంటున్నప్పుడు అవతల వాడిని నమ్మి వదిలేయకూడదు. అలాంటి తెలివి తక్కువతనాలు నేను ఒకటి రెండు సార్లు చేసి నేను కూడా రెండు ముట్టికాయలు తిన్నాను. కాకపోతే మాబోటి వాళ్ళకి లౌకిక ప్రపంచం తెలియదు కనుక అలా దెబ్బలు తింటూనే ఉంటాం, మళ్ళీ మామూలు అయిపోతూనే ఉంటాం. ఒకప్పుడు ఓ స్థలం కొనడానికి 216 గజాల స్థలం, 221 గజాల స్థలం, ఇంకో మిత్రుడు నేను చెరువు 100 గజాలు కొనుక్కుందాం అనుకున్నాం. అది 221 గజాలు అయితే అవతలైన చెరువు 100 అంటే నేను ఎలా నమ్మేని చెప్పండి. నాకంటే తెలివి తక్కువడి ప్రపంచంలో ఎవరైనా ఉంటాడు చెప్పండి. 221 పోయిన ఒకటి తీసినా 110 ఆయన 221 గజాలు అండి, చెరువు 100 గజాలు తీసుకుందామండి అంటే అప్పుడైనా వెలగని బుర్రగలిగిన నేనేమిటి, నేను తెలివితేటలు కలిగిన వాడినేమిటి. సరే ఆయన అలాగేనండి అన్నాను నేను ఆయన అనగానే. దస్తావేజులు మీరే రాయించండి అంటే డబ్బు మీకు ఇస్తానండి అన్న. ఆయన ఏం చేశాడు, ఆయనకేమో 121 గజాలు, నాకు 100 గజాలు డాక్యుమెంట్ సిద్ధం చేశాడు. అప్పుడు కూడా చూడ నా దాంట్లో 100 ఉందిగా, ఆహా వచ్చింది 100, ఇదిగో తీసుకో ఎందా అని నా 100 వాడి డబ్బులు అడిగిచ్చేసాను. రిజిస్ట్రేషన్ టైంలో సంతకాలు పెట్టేసాం వచ్చేసాం. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేయడానికి మా కర్మయోగం వల్ల ఓ మహానుభావుడు, ఆయన పేరు చంద్రుడు, ఆయన చంద్రుడు కాదు మచ్చగలిగిన చంద్రుడు, వాడి చేతిలో పెట్టా. ఆయన ఈ 100 గజాల ఇల్లు కడితే నాకు పెద్దగా లాభం ఉండదండి అంటే ఈ దస్తావేజులు రాయించిన ఆయన కూడా ఇల్లు కట్టుకుంటాడంటే ఆయనకి నాకు కలిపి కట్టండి అన్న. ఈ దస్తావేజులు ఆయన చూసి ఏం చేశాడు, ఎవరు తెలివితేటలు చూపించాయినా అంటే ఇలా అనకూడదు కానీ అన్నారు కానీ అనుకోండి ఆ పదం. ఆయన ఏం చేశాడు, ఈ కొలిచాడు. కొలిస్తే అందులో 9 గజాలు తగ్గిందిట. 221 మొత్తం ఉండాలి కదా, ఆయనేమో 121 రాయించాడు, నాది 100 ఉంది, మొత్తం 9 గజాలు తగ్గింది. అయ్యయ్యయ్యో పాపం, ఆయనకి ఈయనకి కూడా అన్యాయం జరిగింది. ఆయన ఏం చేశాడు, నా దాంట్లో 4 గజాలు అటు కలిపాడు. వెరసి 100 గజాలు కాస్తే నాకేమో 94 గజాలు అయ్యింది, ఒక 5 గజాలు 9 గజాలు కలిపేస్తే 90 or 91 నాకు వచ్చింది. ఆయన దాంట్లో 9 తగ్గాయి కనుక ఆయనకు 110 ఎంతో 111 ఆయనకు వచ్చాయి. ఈ లెక్క నాకేం తెలుసు. కానీ చివరికి వచ్చేసరికి ఏం చూసుకోకుండా ఆఖరిన స్లాబులు అయ్యాక చూస్తే ఆయనదేమో ఇలాగ గర్భవతి యొక్క బొజ్జలం ఉంది, నాదేమో బక్క చిక్కిపోయి డొక్క ఎండిపోయినటువంటి డొక్క మేకలం ఉంది. ఇదేంటండి ఇద్దరిది చెరిసగం ఇలా ఉండాలి కదా అంటే ప్రపోర్షనేట్గా కట్టానండి అంటాడు ఇంజనీర్. ఏం ప్రపోర్షనేట్ అంటే ఇప్పుడు దస్తావేజులు చూస్తే ఆయన దస్తావేజులు మోసం. తర్వాత ఈ మోసంలో బట్టి కన్స్ట్రక్టర్ ఏమో ఇందులో తీసుకెళ్ళి అందులో కలిపాడు. ఇప్పుడు ఏం చేస్తారు ఎవరన్నా. కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలన్నమాట, తెలివి తక్కువతనంతో కాకుండా కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో చూసుకోవాలి. చూసుకోకపోతే కొంపలు ములిగిపోతాయి. అందుకని బ్రహ్మదేవుడు చెప్పిన వాటిని ఏం చెప్పట్లా, ఎప్పుడూ మనం నిర్మాణం చేస్తున్నప్పుడు దాని గురించి జాగ్రత్తగా చూడాలి. మన భవిష్యత్తు ఏమిటో చూసుకోవాలి. తెలివి తక్కువతనంతో ఇతరుల మీద విడిచిపెట్టకూడదు. జ్ఞాని ఎప్పుడూ కళ్ళతో చూడాలట, చెవులతో వినడం కాదు. చెవులతో విన్నవి అసత్యాలు, కళ్ళతో చూచి ఎప్పటికప్పుడు ఇది మంచిగా చెడ్డా అని నిర్ణయించుకోవాలి. తేడా వస్తే దాన్ని సరి చేసుకోవాలి. అదే ప్రారంభంలో సరి చేసుకోకపోతే ఇగా తర్వాత అది ఎప్పటికీ సరికాదు. కాబట్టి ఇప్పుడు నా సృష్టి ఎలా ఉన్నది, నేను సక్రమముగా సృష్టి చేస్తున్నానా అక్రమంగా చేస్తున్నానా, సృష్టి అభివృద్ధి అవుతుందా లేదా ఇవన్నీ చూద్దాము అనుకుని బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి బయలుదేరాడు. ఆ కాలం రజఃకాలం, మంచి రజోగుణాన్ని రేకెత్తించే క్రూరమైన కాలంలో ఆయన ప్రయాణానికి వెళ్ళాట. సంధ్యా సమయంలో ప్రయాణం చేయకూడదు. సంధ్యా సమయంలో శివదర్శనం లేదా సంధ్యావందనం వంటివి చెయ్యాలి. ఎంత గొప్పవాడైనా సాక్షాత్ బ్రహ్మైనా సరే సంధ్యా సమయంలో కొన్ని పనులు చెయ్యరాదని శాస్త్రం. కానీ బ్రహ్మగారు కాలప్రభావం వల్ల మనందరికీ ఏదో ఒక లాభం జరగవలసి ఉండడం వల్ల మంచి రజోగుణమును కోపమును రేకెత్తించే కాలములో తన సృష్టి ఎలా ఉందో చూడడం కోసం బయలుదేరాడు. హంసవాహనం మీద బయలుదేరిన ఆయన ముందు భూలోకానికి వచ్చాడు. ఆ భూలోకంలో పర్వాలేదు, మానవులు కొంచెం బాగానే ఉన్నారు, కరోనా టైంలో కూడా పేకదాక తిరగలుగుతున్నారు ఓహ్ అనుకున్నాడు. ఇక్కడి నుంచి బయలుదేరాడు, స్వర్గం చూశాడు, అది బాగానే ఉంది. పాతాళలోకానికి వెళ్ళాడు, ఆయనకంటే అది కూడా బాగానే ఉన్నట్టు అనిపించింది. ఇలా చూస్తూ చూస్తూ చివరికి పాల సముద్రం దగ్గరికి వెళ్ళాడు, క్షీరవారాశి దగ్గరికి వెళ్ళాడు. ఆ పాల సముద్రంలో పాము ఆదిశేషుడు 7 చుట్టలు చుట్టుకొని పడగలెత్తున్నాడు. తెల్లగా ఉన్నటువంటి సర్పం, శ్వేత సర్పం ఆదిశేషుడి యొక్క చుట్టల్లో నీలవర్ణుడు గాఢంగా నిద్రపోతున్నవాడు అయిన విష్ణువు కనపడ్డాడు. దీనికి ఆ విష్ణువును చూడగానే ఈర్ష్య కలిగింది. ఒక క్షణకాలం ఈతడెవరు, ఈ పాల సముద్రంలో ఆదిశేషుడి తల్పం మీద గాఢంగా నిద్రపోతున్నవాడెవడు అని యగాదిగా చూశాట. నిజానికి విష్ణువు నిద్రపోవడంలో యోగ నిద్ర నటిస్తున్నాడు. ఈ బ్రహ్మగారిని కాస్త పరీక్షించడానికి టక్కున లేచి కూర్చున్నాడు ఆయన. వెంటనే లేవగానే ఆయన చుట్టూత కొన్ని గణాలు చేరాయి. ఆ గణాలు వైష్ణవ గణాలు, పుణ్యశీలుడు, సుశీలుడు, సునందుడు, నందుడు మొదలైన వాళ్ళు, నారదాది మహానుభావులు, మునీశ్వరులు, సనక సనందనాదులు చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని స్తోత్రం చేయటం మొదలెట్టారు. బ్రహ్మని చూశారు వాళ్ళు, కానీ విష్ణువునే స్తోత్రం చేశారు, బ్రహ్మకి దండం పెట్టలేదు. దాంతో బ్రహ్మగారికి ఆగ్రహం కలిగింది, సృష్టికర్తను నేను, ఇన్ని రకాల ప్రాణులను సృష్టించిన వాణ్ణి నేను, నాకు నమస్కరించక ఈ నీలంగా ఉన్నవాడు, ఇప్పుడే నిద్రట్లోంచి లేచిన వాడికి వీళ్ళంతా భక్తితో నమస్కారం చేస్తున్నారు అని కొంత ఈర్ష్య చెందాడు. ఈ లోకంలో చాలామందికి ఆ లక్షణం ఉంది. తమకి కాకుండా పక్క వాళ్ళకి నమస్కారం చేస్తే వాడు గొడుమండిపోతుంది. పక్క వాళ్ళు గౌరవించి తమను గౌరవించకపోతే గెజగెజలాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అదొక జ్ఞానం. వాడు ఎవడో గౌరవించకపోతే నీకు వచ్చే నష్టం ఏమిటండి? ఇప్పుడు నేను వచ్చి నీకు నమస్కారం చెప్పితే నీకు ఏమైనా వస్తుందా? నష్టం ఏం లేదు. మీరు వచ్చి నాకు అన్నం పెట్టకపోతే ఏమైనా కొమ్మలిగిపోతున్నా? నాకు నేను తిన్న ఇడ్లీలు అరక్కపోతాయా? లేకపోతే మీరు తాగిన కాఫీ అరక్కపోతుందా? ఏం ఉండదు, ఇది ఒక అజ్ఞానం. ఈ నమస్కారం ఇతరులు చెయ్యాలి అనే కోరిక కలిగి ఉండడం కంటే మరొక రజోగుణం అజ్ఞానం మరొకట్లేదు. అసలు నిజంగా ఎవడో అన్నం పెట్టకపోతే మనకు ఎక్కువ లాభం. ఒక వ్యక్తి మనకు నమస్కరించాడంటే వాడిని మనం ఆశీర్వదించగానే మన తపస్సు కొంతవాడికి పెడుతూ ఉంటుంది. అందుకే నేను నమస్కరిస్తున్నారు వాళ్ళు. ఈ ఆశీర్వచనం అవతల వాడికి పెడుతోందంటే మన తపశ్శక్తి వారికి ధారపోస్తున్నాం అని అర్థం. మా పోటీ వాళ్ళకి పర్వాలేదు, ఎందుకంటే నిరంతరం పురాణాలు చెబుతూ ఉంటాం కనుక కొత్తగా తపశ్శక్తి పోయేది లేదు, వచ్చేది లేదు. కానీ మాదిరి వాడు ఏదో చెయ్యక చెయ్యక ఇంత పుణ్యం చేసి ఆ పుణ్యం ఇతరులకు ధారపోస్తే వీడికి మళ్ళీ కొత్తగా పుణ్యం రావడం కొంచెం కష్టం. అందుకని కాళ్ళు పట్టుకోవద్దు, మా దగ్గరికి రావద్దని కొంతమంది అనడం యొక్క ఉద్దేశం అదన్నమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి పనులు చేసేవాడికి ఇతరులకు తపశ్శక్తి ధారపోసే కొద్దీ తపశ్శక్తి పెరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ నమస్కారం తనకి ఎవరూ చేయటం లేదు, కేవలం విష్ణువుకి నమస్కరిస్తున్నారని బ్రహ్మగారికి కొంచెం బాధ కలిగింది, అహంకారము కలిగింది. వెంటనే విష్ణువు దగ్గరకు వచ్చి ఆకాశంలోనే నిలబడి, బాలక లే నాకు నమస్కరించు, మీ తండ్రిని సకల లోకేశ్వరుణ్ణి బ్రహ్మదేవుణ్ణి వచ్చానన్నట్ట. ఏది విష్ణువు దగ్గరికి వచ్చి బాలక అన్నాడు విష్ణువుని. అక్కడ తాగల, నేను మీ తండ్రిని బ్రహ్మని వచ్చాను, నాకు నమస్కరించన్నాడు. ఒక్క క్షణకాలం విష్ణువు తెల్లబోయాడు, ఎందుకంటే విష్ణువు యొక్క నాభిలో ఉన్న తామర పువ్వు నుంచి వచ్చిన బిడ్డ ఈ బ్రహ్మ అంటే. బ్రహ్మగారు విష్ణువు పుత్రుడు తప్ప విష్ణువు బ్రహ్మపుత్రుడు కాదు. అయితేనే రజోగుణంతో నేనే మీ తండ్రిని అనగానే ఆయన ఒక్క క్షణం చిరునవ్వు నవ్వి, ఇది కదా ఈశ్వరమాయా అనుకుని, నాయన ఎంత జ్ఞానంలో పడ్డావు, తండ్రి ఎవరో కొడుకు ఎవరో తెలుసుకోలేకపోతున్నావా, నువ్వే నా బిడ్డవి, నీకు తెలుసోలేదు నా నాభిలో ఒక తెల్ల తామర పువ్వు ఉంది, చూడొకసారి ఈ తెల్ల తామర పువ్వు ఈ పుండరీకంలో నుంచి పుట్టిన చంటి బిడ్డవి నువ్వు, బ్రహ్మ నువ్వే నా బిడ్డవి, కాబట్టి నువ్వే నాకు నమస్కరించు, తండ్రికి బిడ్డ నమస్కరించాలి కానీ బిడ్డకి తండ్రి నమస్కరించరాదు, అది ఆయుక్షీణం అవుతుంది, లే నాకు దండం పెట్టానట. మళ్ళీ బ్రహ్మగారు, ఎంత కారుకోతలు కూస్తున్నావు, ఎంత అహంకారం నీకు, ఏమిటి పిచ్చివాగుడు, నువ్వేమిటి నా తండ్రి ఏమిటి, నేనే తండ్రిని, నేను సమస్త లోకాలకి అధిపతిని బ్రహ్మనన్నాడు, కాదు నేనే తండ్రిని అన్నాడు ఆయన. ఇక ఇక్కడి నుంచి వాదం ముదిరింది. వాదున వచ్చున్నదే కీడు సొమ్ము వసుధను సుమతి అన్నారు. వాదోపవాదాలు జరిగితే కీడు వస్తుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న దాంట్లో ఎవరు తేల్చగలరు, ఎవరు గొప్ప, దానివల్ల తగాదా వస్తుంది. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేమే గొప్ప అంటే పోన్లే నువ్వే గొప్పవాడు అని వదిలిపోతుంది, దానివల్ల మనకు వచ్చే నష్టం లేదు, వాడికి సంతోషం కలుగుతుంది, వాడు దాన్ని ఓడిపోతాడు. ఎలాగో ఏం జరగాలో జరుగుతుంది కదా. ఈ వాదోపవాదాలు దారుణమైపోయాయి. దాంతో బ్రహ్మగారు అగ్రహోదగ్గురుడైపోయి తన చేతిలో ఉన్న ధనుస్సు ఎక్కుపెట్టి పాశుపతం అనే అస్త్రం సాక్షాత్తు నారాయణుడి మీద వేశాడు. కన్న తండ్రి సమస్తలోక పోషకుడైన కృష్ణుడి మీద పాశుపత అస్త్రం వేశాడు బ్రహ్మ. దాంతో విష్ణువుకి ఆగ్రహం కలిగింది. గరుడ వాహనం మీదెక్కి ఆయన కూడా శారంగమనే కోదండం ఎక్కుపెట్టి తీవ్రమైన శైవాస్త్రం వేశాడు. విష్ణువు వేసిన శివాస్త్రం, ఆయన వేసిన పాశుపతాస్త్రం, ఈ రెండు అస్త్రాలు ఢీ కొట్టుకుంటూ యుద్ధం చేయడం మొదలుపెట్టాయి. ఈ అస్త్రాలు ఎప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తాయన్నమాట, గొర్రె పుట్టేళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకొచ్చి ఢీ కొట్టుకున్నట్టుగా అస్త్రాలు వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ముందుకొచ్చి ఢీ కొట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళడం మొదలెట్టాయి. ఈ రెండు అస్త్రములు భయంకరమైన అస్త్రాలు, రెండూ శివ సంబంధమైన బాణాలే. ఈ బాణములు ఒకదాన్నొకటి ఢీ కొట్టి వెనక్కి ముందుకు వెడుతూ ఉంటే అందులో నుంచి నిప్పురవ్వలు ఆకాశమంతా వెదజల్లబడ్డాయి. అగ్నిజ్వాలలతో లోకాలు తగలబడిపోయాయి, భూలోకంలో అడవులు కాలిపోయాయి, కొండలు విరిగిపోయాయి. ఈ రెండింటి యొక్క శబ్దానికి మొత్తం ప్రపంచం దద్దరిల్లిపోయింది. గట్టిగా మనం పురాణం చెబుతుంటే రాత్రి వాళ్ళు బాంబులేస్తేనే ఢామ్ అనే శబ్దానికి ఉలిక్కిపడ్డామే మనం, చుట్టుపక్కల వాతావరణం కదిలిపోయింది, అటువంటిది. ఆ అస్త్రాలు ఢీకొంటే ఎంత శబ్దాలు వస్తాయో ఆలోచించండి. మీరు ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందో సామెత ఉంది. అలా ఈ రెండు అస్త్రాలు కొట్టుకుంటూ ఉంటే లోకాలు నాశనం అయిపోవడం మొదలుపెట్టాయి. కొన్ని లక్షల మంది జనాభా చచ్చిపోయారు. అప్పుడు దేవతలు వణికిపోయి పరుగు పరుగున నారదుడు మొదలైనటువంటి ఋషుల్ని వెంట పెట్టుకుని హుటాహుటిన కైలాసానికి వెళ్ళారు. ఆ సమయంలో కాలి మీద కాలు వేసుకుని పరమేశ్వరుడు ఠీవిగా కూర్చునున్నాడు. పక్కనేమో అమ్మవారు ఉన్నది, ప్రమథగణాలు ఆయన్ని స్తుతిస్తున్నాయి. వెంటనే ఈ దేవతలంతా ఈశ్వరుడికి నమస్కరించారు. ఆ సమయంలో శివుడు మేధాదక్షిణామూర్తి అనే రూపంతో ఉన్నాడు ఆయన. అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు శాఖోపశాఖలతో పెరిగి ఉన్నది. ఎన్ని ఓడలున్నాయో ఎన్ని కొమ్మలున్నాయో లెక్కలేదు, అంత పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు చుట్టూతో ఒక చప్టా ఉంది. ఆ చప్టా మీద కూర్చుని శివుడు కుడికాలు ఎడమకాలు మీద వేసుకుని, ఎడమకాలు నేల మీద పెట్టి కుడికాలు దాని మీద పెట్టుకుని ఉన్నట్ట మౌన ముద్రలో. చిత్రం వటతరోర్మూలే వృద్ధాహ శిష్యాహ గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాహ. ఆహా ఎంత ఆశ్చర్యం అని దక్షిణామూర్తిని ఈ శ్లోకంలో స్తోత్రం చేశారు. ఓ పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు చుట్టూ ఒక చప్టా ఉన్నది. ఆ మర్రి చెట్టు నీడలో వటతరువు యొక్క వేరు దగ్గర మూలం దగ్గర గురువుగారు కూర్చుని ఉన్నారు. ఆ గురువుగారే దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి. ఆయన కాలి మీద కాలేసి కూర్చున్నాడు. అదేమో మర్రి చెట్టు, చెట్టు చుట్టూతే ఇలా ఒక చప్ట ఉంది దిమ్మ, అక్కడ కూర్చున్నాడు శివుడు. ఆయనకి ఎదురుగుండా శిష్యులు ఉన్నారట. గురువుగారేమో నాలాగే పాతికేళ్ళ కుర్రట. గురువుగారు యువకుడు, ఇంకా వృద్ధాహ శిష్యాహ, మీలాగే 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నటువంటి ముసలి శిష్యులు అక్కడ ఉన్నారు. శిష్యులు ఎప్పుడు ముసలాళ్ళే, గురువుగారు యువకుడు. గురువుగారు పోనీ ఏమన్నా ఇలా మైకు పెట్టుకుని పురాణం చెబుతున్నాడా? లేదట, ఆయన ఏం మైకు పెట్టుకుని గందరగోళం చేసి ఏ పురాణం చెప్పకుండా మౌనంగా చూస్తున్నట్టలాగా. నేను ఇలాగే పురాణం చెప్పకుండా 2 గంటలు లింగ పురాణం అని చెప్పి రోజు మీకేసి మౌనంగా చూస్తే ఒక్కడు కూర్చుంటాడు ఇక్కడ 2-5 గంటలు అని చూస్తున్నాడండి, ఎందుకు వచ్చింది ఇక్కడ అని వెళ్ళిపోతారు పాపం. ఏ ప్రసాదం కోసం చిన్నపిల్లలు ఉంటే ఉండొచ్చు, కానీ పెద్దవాళ్ళు ఉండలేరు పాపం. కానీ ఆయన ఏమిటో ఉపన్యాసం చెప్పడు, మాట్లాడడు, వచ్చిన వాళ్ళని పలకరించడు, అలా మౌనంగా చూస్తాడు. అయినా శిష్యుల సందేహాలు తీరిపోతేనే వాళ్ళకి పురాణం విన్నట్టు అయిపోతుందిట. అంటే చూపులతో మౌనంతో వారి సందేహాలు తీరుస్తూ వారికి పురాణాలు చెబుతున్నాడు అనమాట. మౌనమే వ్యాఖ్య. ఆయనకి వ్యాఖ్యానం వేరే చేయక్కర్లా. ఆ భగవంతుడు ఎంతో పూర్వం ఎప్పుడో 1000 సంవత్సరాలు పురాణం చెప్పాడు, ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లా. చెప్పిన దాన్ని ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ మనస్సులోకి వచ్చేలా చేస్తాడు. మహాత్ములు చూపులతోటే ఇతరుల యొక్క సందేహాలు తొలగిస్తారు. అది మహాద్భుత శక్తి. ఈ శక్తి అందుకోవాలంటే శిష్యులు కూడా ఏమై ఉండాలి? సాధకులు అయి ఉండాలి. అక్కడ శిష్యులు కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళేమో ఋషులు శిష్యులు. ఈ శిష్యులు 1000 సంవత్సరాలు తపస్సు చేసి చేసి ఈశ్వరానుగ్రహం పొందిన మేధావులు. అందుకే ఇంకా వారికి వేరే ఏ రకంగా సందేహాలు తెచ్చకలేకుండా అలా చూస్తే చాలటి చూపులతోటి సందేహాలు తీరిపోతూ ఉంటాయట. అంత గొప్పటి శక్తి కలిగిన వాడు ఈశ్వరుడు. అందువల్ల గురువుగారు యువకుడు, శిష్యులు వృద్ధులు, ఆయన కూర్చున్నది మర్రి చెట్టు మూల, ఆయనకి మౌనమే వ్యాఖ్యానము. మౌనంగా అలా చూస్తూ ఉంటే శిష్యుల సందేహాలు తెరిపోతున్నాయి. అటువంటి వాడి దగ్గరికి ఇప్పుడు ఈ దేవతలు వాళ్ళు వచ్చి భక్తితో ఆయన్ని స్తోత్రం చేశారు. ప్రభు, ఈ వ్యాఖ్యానాలు, ఈ శిష్యుల యొక్క అనుగ్రహాలు కాసేపు పక్కన పెట్టి మమ్మల్ని రక్షించు, లోకం నాశనం అయిపోతుంటే నువ్వు ఇంకడ మౌనంగా కూర్చుంటే ఎలాగా అన్నారు. దేవదేవ జగన్నాథ దేవేశ పరమేశ్వర శంకరాయ నమస్తుభ్యం పరమేశాయ తే నమః. దేవదేవ జగన్నాథ సకల లోకానుగ్రహకారక, ఈశ్వరుడివి నువ్వు, దేవతలకు కూడా అధిపతివి, సమస్త ప్రాణులకి అధిపతివి, నీకు మించిన అంటే నీ పైన మరొక అధిపతి లేడు, అటువంటి నీకు నమస్కారం. నీ పేరే శంకరుడు. శం అంటే సుఖము లేక శాంతి. ఆయన ముఖం చూస్తే, ఆయన దర్శనం చేసుకుంటే, ఆయన నామస్మరణ చేస్తే మనకు సుఖం కలుగుతుంది గనక, మనస్సులకు శాంతి కలుగుతుంది గనక ఆయనకి శంకరుడు అని పేరు. శం కరోతి ఇది శంకర. శం అంటే సుఖము లేక శాంతి, దీనిని మనకి కలిగిస్తున్నాడు గనక శంకర. అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. ఈశ్వరుడు మౌనం విడిచిపెట్టాడు. ఏం కావాలి దేవతలారా, ఏం పని మీద వచ్చారు? ఆతురులై వచ్చారు మీరు, కంగారు పడుతూ వచ్చారు మీరు, మీ ముఖాల్లో ఏదో భయం కనబడుతున్నది, ఆందోళన కనబడుతున్నది అనగా, అప్పుడు వాడు మళ్ళీ 2 చేతులు ఇలా నుదుటికి చేర్చి నమస్కరించి, మహాత్మ అన్నీ ఎరుగుండి కూడా మళ్ళీ మమ్మల్ని అడుగుతావు నువ్వు, నీకు తెలియందేముంది? ఓ పక్కన బ్రహ్మ, మరొక పక్కన విష్ణువు, నేనే గొప్పంటే నేనే గొప్పంటూ అస్త్రాలు సంధించి యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు విడిచిపెట్టిన అస్త్రములు ఆకాశంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ అస్త్రాలు ఢీకొన్నప్పుడు అందులోంచి వచ్చే అగ్నిజ్వాలలతో లోకాలు బూడిదైపోతున్నాయి. పుట్టిన ప్రాణులు చచ్చిపోతున్నారు. సముద్రాలు ఉప్పొంగిపోతున్నాయి. తుఫానులు వచ్చి పడిపోతున్నాయి. ఒక్క తుఫాను కాదు, రామరామని క్షణానికో తుఫాను వస్తుంది. దీంతో లోకాలు ఇక కొద్ది కాలంలో సర్వనాశనం అయిపోయేటట్టున్నాయి. రక్షించు, తక్షణం రక్షించు, నీవు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు అని వాళ్ళంతా పాదాల మీద పడ్డారు. అప్పుడు ఆయన లోకశ్రేయస్సు కోసం ఇప్పుడే బయలుదేరుతున్నాను, ఆ యుద్ధం ఆపే బాధ్యత నాది అని టక్కన అక్కడ మాయమైపోయాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఓ పక్కన బ్రహ్మ మరో పక్కన విష్ణువు యుద్ధం చేస్తున్న స్థలానికి వచ్చారు. అక్కడ బ్రహ్మగారు పక్కన హంస వాహనం మీద ఉన్నాడు, మరో పక్కన గరుడ వాహనం మీద విష్ణువు ఉన్నాడు. వారు వేసిన అస్త్రాలు ఢీ కొట్టుకుంటూ వెనక్కి కడుతున్నాయి. ఈ రెండు అస్త్రాలు వెనక్కి వెళ్ళి వెళ్ళగానే ఆ అస్త్రాల మధ్యలో ఒక పెద్ద లింగం ప్రత్యక్షమయ్యింది. అది ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అది అగ్నిస్తంభ రూపంలో ఉన్నది. మహానలస్తంభ విభీషణాకృతిర్ బభూవతన్ మధ్య తయోస్స నిష్కలహ. ఓ పెద్ద అగ్నిస్తంభం ఒకటి ఈ బ్రహ్మ విష్ణువుల మధ్యలో ప్రత్యక్షమయ్యింది. మామూలు ఇలాంటి స్తంభం అయితేనే చూడలేం మనం, ఆకాశం అంత ఎత్తున్న స్తంభాన్ని. అటువంటిది అది అగ్నిస్తంభం, నిప్పులు కొక్కుతున్న స్తంభం. అంటే మొదటి లింగం అగ్నిలింగం అన్నమాట. ఈ లింగంలోకి వచ్చి బ్రహ్మ వేసిన అస్త్రం, విష్ణు వేసిన అస్త్రం కలిసిపోయి లీనమైపోయాయి. మీరు అగరత్తు వెలిగించారనుకుందాం, ఆ వెలుగుతున్నటువంటి అగరత్తుని శివుడికి చూపించి పట్టుకొచ్చి యజ్ఞగుండంలో వేస్తే ఇప్పుడు అగరత్తు మిగులుతుందా? భగభగ వండుతున్న యజ్ఞగుండంలో ఈ అగరత్తు క్షణంలో బూడిదైపోతుంది. చిన్న అగరత్తులే అయిపోయిందిట ఇది బ్రహ్మ వేసిన అస్త్రం. వెలుగుతున్న చిన్న అగరత్తులే అయిపోయింది విష్ణు వేసిన అస్త్రం. ఈ రెండు అస్త్రాలు శివలింగంలో కలిసిపోయాయి. ఆ లింగాన్ని చూడగానే బ్రహ్మ విష్ణువులు తెల్లబోయారు. ఎందుకంటే అంత పూర్వం ఇలాంటి లింగాలు ఏం లేవు భూప్రపంచంలో, కాదు అసలు ఏ లోకంలోనూ లేవు. అంతవరకు శివుడు లింగరూపంలో ఎవరికీ దర్శనమివ్వలేదు, రహస్యంగా ఉన్నాడు తప్ప ఆయన లింగరూపంలో ఎవరికీ దర్శనమివ్వలేదు. ఇది మొదటిసారి. ఇప్పుడు ఇటువంటి లింగాన్ని చూడగానే వాళ్ళు ఆశ్చర్యపోయి భగభగముండుతున్న నిప్పు కణికలో ఉన్న ఈ పెద్ద లింగం ఎక్కడుంది, ఎక్కడి నుంచి పుట్టింది, కిమిదం కిమిదం, ఇదేమిటి ఇదేమిటి అనుకోవడం మొదలెట్టారు. అప్పుడు ఆకాశం నుంచి వేదములు ఇలా స్తోత్రం చేశాయి. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విల్లసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఎక్కడో పాతాళం నుంచి మొదలుపెట్టి ఆకాశం పైకి వెళ్ళిపోయి సమస్త లోకాలలో వ్యాపించి ఉన్న అత్యాశ్చర్యకరమైన లింగం ఇది. స్ఫురత్ అంటే ప్రకాశిస్తున్న, విస్ఫురత్ అంటే బాగా ప్రకాశిస్తున్న, ఆవిస్ఫురత్ అంటే ధగ 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 నిప్పుజ్వాలలతో అగ్నిజ్వాలలతో ప్రకాశిస్తున్న లింగం అది. అందుకే ఆవిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అన్నారు. జ్యోతిస్వరూపంతో ఒక పెద్ద స్ఫటికాకారంలో ఉన్నటువంటి లింగం అది. అందులో నుంచి అమృత కిరణాలు బయటకు వస్తున్నాయట. సాధారణంగా అగ్నిజ్వాలలతో ఉన్నటువంటి దాంట్లోంచి అమృత కిరణాలు రావు, కానీ శివుడు ఎలా ఉన్నా ఎంత ఉగ్రాకారంతో ఉన్నా ఆయన దగ్గర నుంచి అమృతం తప్ప విషం రాదు. ఈశ్వరుడు ఎప్పుడూ అమృతమునే వర్షిస్తాడు. తద్వారా తన చూపులతో ఇతరులను రక్షిస్తాను కటాక్షిస్తాను అని చెబుతాడు ఆయన. అందుకే ఈశ్వరుడికి అవ్యాజ కరుణామూర్తి అని పేరు. శివుడి యొక్క లింగాన్ని గట్టిగా ముట్టుకోండి, ఇన్ని చుక్కలు నీళ్లు పొయ్యండి, పాలు పొయ్యండి, సేవ చెయ్యండి, ఆయన మనల్ని ప్రేమతో కటాక్షిస్తాడు. ఆయన చూపులు అమృతం వర్షిస్తాయి. అమృతం తాగిన వాడిని ఒక్కడే బాగు చేస్తుంది. దేవలోకంలో అమృతం అని ఒకటి ఉన్నది, ఆ అమృతం తాగండి. ఎవడ తాగితే వాడికి ఈ కలియుగాంతం వరకు జరామరణాలు ఉండవు. అసలు దేవలోకానికి వెళ్ళడమే కష్టం బతికొండగా, చచ్చాక కూడా వెళతారో లేదో తెలియదు కలియుగంలో మానవులు. ఎందుకంటే శివపురాణం జరుగుతుంటే ఇంట్లో కూర్చుని వాడు శివపురాణం గురించి మాట్లాడుకుంటే వాడే స్వర్గానికి వెడతాడు వాడు. కాబట్టి అతి కష్టం మీద పోని మహానుభావులు పుణ్యం చేస్తే శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి వెడతారు. స్వర్గానికి వెళ్ళాక ఇంద్రుడు వారి పుణ్యాన్ని బట్టి, ఓహో 7 రోజులు భాగవత సప్తాహంలో పాల్గొని లింగపురాణం విన్నావు గనక నీకు ఈ గ్లాసు అమృతం ఇస్తానంటాడు. 7 రోజుల్లో 3 రోజులు ఉన్నామండి, 2 రోజులు ఉన్నామండి, ఓ రోజు హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోయామండి అంటే వాళ్ళకి ఒక డ్రాప్ ఇస్తాడు. అసలు ఒక్కరోజు కూడా వెళ్ళకపోతే విషం పోస్తాడు, అది వేరే విషయం అనుకోండి. ఇలాగ వాళ్ళు చేసే పుణ్యాలను బట్టి ఏం చేస్తాడనమాట, అమృతం కొంచెం ఎక్కువ తక్కువ ఇస్తాడు. ఈ అమృతం తాగిన పరిమాణాన్ని బట్టి ఓ 4 లక్షలో 8 లక్షలో లేక మొత్తం కలియుగాంతం వరకు ఆ మనిషికి ముసలితనము చావు లేకుండా చేస్తుంది. ఒక గ్లాస్ అమృతం తాగగలిగితే 43,20,000 మానవ సంవత్సరములు వాడికి జరామరణాలు ఉండవట. ఏది ఈ గ్లాస్ కాదు అండి, అక్కడ ఒక పెద్ద వెండి గ్లాస్తో ఇస్తారు. ఆ గ్లాసుడు అమృతం తాగగలిగితే ఎవరైనా 43,20,000 సంవత్సరములు జర అంటే ముసలితనము మరణం చావు ఉండవు. ఇంత చేసి ఈ అమృతం 43,20,000 సంవత్సరాలే రక్షిస్తుంది. అది కూడా ఎవడు తాగాడో వాడొక్కడే రక్షిస్తుంది. కానీ ఈ భగవంతుని యొక్క కరుణామృతం ఉన్నదే, అనగా ఇవాళ మీరు అభిషేకం చేశారు, ఆయన మీద ఇన్ని నీళ్లు పోసి ఆ తర్వాత ఆ జలం తీర్థంగా తాగారు, ఆయన మీద ఇంత పంచదార వేశారు, తేనె వేశారు, నెయ్యి వేశారు, పోసిన తర్వాత దాన్ని కొంచెం తీర్థంగా పుచ్చుకున్నారు, అప్పుడు ఆయన మన మీద తన కరుణామృతం వర్షిస్తాడు. ఆయన కరుణ అనే అమృతం ఒక్క చుక్క మనకి తగిలితే, అంటే ఆ ఈశ్వర కటాక్షం కొంచెం మనకు లభిస్తే మన కులం కులమంతా మన వంశమంతా 3 కల్పముల పాటు అజరామరం అవుతుంది. ఒక కల్పం కాదు, ఒక మహాయుగం కాదు, 3 కల్పములు. దాన్ని బట్టి ఆలోచించండి, మనకు అమృతం గొప్పదా, ఈశ్వర కరుణామృతం గొప్పదా? అందుకే ఈశ్వరుడు ఎంత క్రోధంతో ఉన్నా ఒక్క నమస్కారం చేస్తే కరుణామృతం వర్షిస్తాడు ఆయన. అందుకే ఈశ్వరుణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టకుండా భక్తితో ప్రార్థించాలట.